गणपतिवाणी हयकंधर दत्त दक्षिणास्यानां चरणस्मरणं अविद्याहरणे करणं ममास्तु सच्चरणं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भाम् शङ्कराचार्यमध्यमा अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। మదిలోని ఇదగుమొత్తి నిల్పుకొని సంభావింతు మీతాని నిన్నిదమిత్రమ్మని నిర్ణయం పవశమా ఎవ్వారికి నమ్మి నీపద రాజీవములాశ్రయించితిమి లోపమేమి నివారమే కదా రక్షింపక నీకు తప్పదు కదా కానీ ప్రసాద ప్రభు శంకరం శంకరాచార్యం కేశవం బావరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః। ఓం నమో బ్రహ్మాదిభ్యో ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यवर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। మైక్లో వినిపించగానే అందరూ గడియారాలు చూసుకుని ఉంటారు। ట్రైన్ ఎక్కాలన్నటువంటి యాత్రికుడు ముందే వెళతాడా భగవత టైంకు వెళ్తాడా? లక్షలు పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నా 3 గంటల ముందే వెళ్తాం। ఏమండి అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అండి, దానికి కాబట్టి 3 గంటలు అనుకుంటున్నారేమో, లోకల్ ఫ్లైట్ కూడా 2 గంటలు గంటన్నర ముందు వెళ్ళాలి కదా। మనం 9 గంటలకు అనుకుంటే ముందు రావాలి కదా, మనం ఉంటే మనసు కూడా ప్రిపేర్ అవ్వాలి। గురుదేవుల సన్నిధిలో వేలాది మంది ఉంటేనే బోధనందివ్వల గురుదేవులు, ఆ పాత్రని బట్టి వారి సన్నిధిలో దర్శనానికి వెళ్ళినటువంటి ఏ భక్తుడైతే ఉంటాడో వారి యొక్క పాత్రతని బట్టి, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ ఆవేదనని బట్టి గురుదేవులు బోధన అందిస్తున్నారు। అది ఒక్కరవ్వచ్చు, 4 అవ్వచ్చు, 40 మంది అవ్వచ్చు, 4000 మంది అవ్వచ్చు, కానీ అందుకునేటువంటి పాత్రత మన దగ్గర ఉన్నది। అక్కడి నుంచి ఎప్పుడు ఏది మనకి ఏ ముఖస్థుగా పరమాత్మ అన్ని స్వరూపాల్లో ఉండి ఎవరి ద్వారా మనకి ఆ ప్రభు యొక్క తత్వాన్ని మనకు అందిస్తారో, ఎలా అందుకోవాలి, దానికి చెప్పారు మన పెద్దలు చకోర పక్షిలాగా ఉండాలి। చకోర పక్షి వెన్నెలనే ఆస్వాదిస్తుందట, మనకి కూడా చల్లగా మన గురుదేవుల సన్నిధిలోకి వచ్చేసరికి మనకి మనస్సు చల్లబడుతు, మనసు ఎప్పుడైతే చల్లగా ఉంటుందో జీవితం అందులోనే చక్కగా మిళితమై ఉంటుంది। కాబట్టి మనం ఎంత ఎప్పుడు ఏ విధంగా ఏ వైపు నుంచి ఎన్నిన్ని రకాలుగా మనం భగవంతుని యొక్క తత్వాన్ని అందుకోవాలో అనేటువంటి ఆవేదన ఆసక్తి మనమే కలిగి ఉండాలి. అందుకనే గురుదేవులు ప్రతిష్ఠింపబడడం కోసము చూడండి వారికి మన ఎందున్నటువంటి వాత్సల్యము. స్వామివారు అవతార సమయంలోనే ఏది జైపూర్లో శిల్పి దగ్గరికి వెళ్లి వారే కూర్చుని అక్కడ ఆ శిల్పికి ఎటువంటి ఎలా కూర్చుంటే ఏవైతే కూర్చుంటే అంటే ఆయన ఏం చెబితే అలాగ చక్కగా ఆయన అదృష్టవంతుడు శిల్పి. అక్కడ కొన్ని గంటలు అలా కూర్చుండి వారితో మాట్లాడి మనం ప్రతీక్ష చేస్తున్నటువంటి మూర్తి స్వామివారే స్వయంగా శిల్పులకు అందించి వారిలో చేరి వారి మూర్తిని ఈ విధంగా మనకి ప్రసాదించారు. ప్రసాదించడమే కాదు కింద హాల్లో ఉంటూ ఉండేది, కింద హాల్లో పెట్టించారు. ఒక విధంగా చూస్తే మనందరికీ చాలా కోపంగా ఉండేది ఆ విగ్రహం మూర్తి చూడాలంటే, ఎందుకంటే ఇష్టంగా అనిపించేది కదా అప్పుడు స్వామి ఉండగా పక్కన ఏంటి ఏంటో ఆ మూర్తి చూడడం ఏంటో. కానీ మన ప్రార్థన అక్కడే జరిగింది, రెండు పుట్ల హారతి ఆ స్వామి తీసుకునేవారు. కానీ గురుదేవులు స్వయంగా ఆ స్వామి అక్కడుండగానే గురుదేవులు వచ్చి ఆసనాన్ని గ్రహించి వారు దర్శన ఇది వారి యొక్క ఆ తిరుమందహాసాన్ని వాటిని అందిస్తూ ఉంటే ప్రార్థనలో మనకి హారతి గురుదేవుల దగ్గర ఇస్తున్నవారు నారాయణమ్మ గారు. నారాయణమ్మ గారు గురుదేవుల దగ్గర గురుదేవులు కనుక ప్రార్థనకి స్వయంగా వస్తే వెళ్లి వారి దగ్గర ఇచ్చి అక్కడ కూడా ఇవ్వాలి వారు. అంటే నేర్పించడమేమో మరి అంతలాగా ఎందుకు కార్తీక పూర్ణిమ వస్తే దశమికి ముందు మన వాళ్ళని కిందకి వెళ్లి పూజ చేసుకోండి, ఇక్కడికి వచ్చి నమస్కారం పెట్టుకున్నాను అంటే నేర్పించడం. ఇవన్నీ నువ్వు భిన్నంగా చూస్తున్నావా అభిన్నంగా చూస్తున్నావా? మనలో ఒక సంపూర్ణమైనటువంటి భావనతో మన మనస్సు నిండిపోయి ఉండాలి. నా గురుదేవులు లేనిది ఎక్కడా, ఉన్నది అనేటువంటి ఉనికికి కారణము గురుదేవులే. ఆ గురుదేవులు మనకి మానవ జన్మనిచ్చినందుకు మళ్ళా ఈ మూర్తి ద్వారా అప్పుడు ఒక అనుభూతిని ఆ విధంగా మనకి వారి పక్కనే స్వామివారు ఆసనాన్ని గ్రహించి కూర్చుని బోధన అందిస్తుండేవారు. బోధన అందిస్తుండేవారు సాయంత్రం పూట ప్రార్థన ఏదింటికి అయ్యేది కాదు. అప్పుడు 9, 10, 11 అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే అటువంటి మూర్తిని మనకి గురుదేవులే స్వయంగా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ కాకపోతే మనం ఉన్నటువంటి అప్పటికున్నటువంటి కొన్ని కొన్ని ఇప్పుడు మనం ఆశ్రమాలు ప్రతిష్ఠ చేసుకోవటం గబగబా ఎప్పుడంటే అప్పుడు చేసేసుకుంటున్నాం. కానీ అప్పుడు స్వామివారు అంతర్లయమైన తర్వాత మనం ఈ బృందావనం కట్టుకోవడానికి కొన్ని అడ్డంకులు వచ్చి మనం చేసుకోలేకపోయాం. ఎన్నోళ్ళలాగేమంటే 5 సంవత్సరాలు మనం స్వామివారిని మనం పాకలోనే వారికి ఆశ్రమాలు పాకలు కూడా కొంచెం ముఖ్యమేమో వారికి ఏదైనా ఒకటే. వారికి ఎట్లా ఉంటూ ఉండేదంటే కాశీ షాలు వేసుకునేవారు. కాశీ షాలు వేసుకున్న అప్పుడు దర్జాగా బాగానే ఉండేవారు. కానీ మరుక్షణము లోపలికి వెళ్ళి ఏదైనా పని చేయాలంటే చిన్న కాశీ తుండు కట్టుకొచ్చేవారు. మళ్ళా మాట్లాడితే అంటే నా ఎక్స్పీరియన్స్, ఆ కాశీ షాలు కంటే కాశీ కమలు కట్టుకున్నప్పుడు చాలా హుషారుగా చాలా సంతోషంగా ఉంటుండే. మళ్ళా మాట్లాడితే ఆ కాశీ టెవెలకి ఎలాగంటే గబగబా మనం కనుక ఏమరుపాటుగా ఏ కొంచెం యాపరపాటుగా ఉన్నా గబగబా ఆ తుండుని ఆ పప్పు దగ్గర తీసుకెళ్లి ఇలా ఇలా ఉంచేసుకుని కాస్త ఇలా పిండేసుకుని మళ్ళీ ఒకసారి ఇట్లాగనేసి మళ్ళీ ఇలా కట్టుకుంటున్నారు. అంటే మనకి వస్తువులు, ఈ బట్టలు, తర్వాత పదార్థాలు, ఇది ఇష్టము అది అయిష్టము అనేటువంటి ద్వంద్వంతో ప్రపంచం అంతా విలయతాండవం చేస్తుంది. ఎప్పుడైతే ద్వంద్వంలోకి వెళ్ళిందో అది ఇంకా అనేకమే. ప్రతి దానిలోనూ ఏదో చూడమే కలుగుతుంది తప్ప మనకంటూ కావలసింది మనం పొందలేము అక్కడ. అందుకని మనకి గురువులు నేర్పించిన సాధన ఏంటంటే నీలోకి నువ్వు ప్రవేశించాలి. మనకి ధ్యానము అంటే ఏంటి? కూర్చుంటాం ధ్యానమా, ఆసనం వేసుకుంటాం ధ్యానమా, నిటారుగా కూర్చుంటే ధ్యానమా, కింద కూర్చుంటే ధ్యానమా, లేదా పైన కూర్చుంటే ధ్యానమా, ఇన్ని రకాలు లేదు మనసు నిలవాలి అంటే. కానీ చెయ్యగలిగి మాత్రం మనం ఏది చెయ్యగలిగి ఉండి గనక బద్దకిస్తే అది దోషం అందే అవుతుంది. కానీ దేహం సహకరించినప్పుడు అది ఎంతవరకు సహకరిస్తే అంతవరకు, దీనిని కూడా మనమే కండిషన్లో నియమంలో పెట్టుకోవాలి. ఇంకెప్పుడు పెట్టరు, ఎవరి సంగతి వాళ్ళకే తెలుసు. ముందుగాను చేయకూడదు, అటు అతిగాను వెళ్ళకూడదు, ఇది ఇదిగాను కూడా వెళ్ళకూడదు. మనం ఏది ఎంతవరకు ఉండాలో ఇక్కడ మాత్రం క్రమశిక్షణలో మనల్ని మనమే చూసుకుంటూ మన ముందడిగేస్తే ఏమవుతుందంటే ముందర నీ మనస్సుకు నీకు సమాధానం వస్తుంది, మన మనస్సుకి సమాధానం అక్కడ ఏర్పడుతుంది. అందుకని ఎలా కూర్చుని ఆ పాపం స్వామివారు చేస్తే చాలు అన్నట్టుగా మామూలుగా ఆసనాల్లో పొడుపులు చేస్తే శవాసనము అంటారు. స్వామివారి మాటలు భలే ఉండేవి. ఇప్పుడు ఏనాడు ఆ ముక్క అలా ఉండేది? ఒకవేళ మీరు కూర్చోలేరనుకోండి, పడుకొచ్చేసుకోండి, దాని గోవిందాసనం. ఎవరికి బయట తెలియదు అది గోవిందాసనం అని? బయట ఎవరికి కూడా నాలెడ్జ్లో గోవిందాసనం అని దాని అందరూ శవాసనమే అంటారు. అంటే శవాసనానికి గోవిందాసనానికి ఒకసారి ఆలోచిద్దాం ఎంత వ్యత్యాసం ఉన్నదో. శవాసనం అంటే జీవుడు ప్రేరణ, కానీ గోవిందాసనం అంటే భగవత్ ప్రేరణ. భగవత్ స్వరూపంగా మరు మనల్ని మరలుస్తున్నారు. నువ్వు కూర్చోలేవు, పడుకుని చేసుకో, నీకు నిద్ర పట్టట్లేదు, కూర్చోగలిగితే కూర్చుని తలుచుకో. ధ్యానం బాగా నిద్ర వస్తున్న తర్వాత ఒకవేళ కూర్చోలేవు, పడుకునే నువ్వు ధ్యానం చేసుకో. గోవిందాసనంలో భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఉంటే నీకు ఏ సమయానికి ఆ నిద్ర రావాలో అది వస్తుంది. దానికోసం నువ్వేం రెపరెపలు ఆడకపోయా, ఎంత బాగా చెప్తుండేవారు. అలాగే పెద్దకులు వస్తులు అనేవారు, ఏది బయట ఏదైనా కొంచెం లోపుగా మాట్లాడి కప్పుకొని మాట్లాడకూడదు, అది వాక్ దోషం అవుతుంది అనుకుంటే వారికి ఎటువంటి స్థానం ఇచ్చారంటే, నిన్న మీరు మైక్ పెట్టేశారు కదా ఆ ముక్క చెప్తున్నప్పుడు అంటే గబుక్కని చెప్పకూడదని. అందుకని అక్కడికి వెళ్ళింది ఏ రూపంలో వెళ్ళారు అంటే అక్కడికి కుక్కలు నేసుకొని వెళ్ళినటువంటి మనిష పంచకం దగ్గర, అలా అష్టావక్రమాముని దగ్గర చెప్పినప్పుడు వారు పెద్ద వారు ఏమయ్యా నువ్వు చర్మకారులు ఆమెను అంటే దేహాన్ని చూసి నువ్వు మన అంతే మనం కూడా అలాంటి వాళ్ళే. ఏదో పెద్ద అక్కడ అష్టావక్రమహాముని జనక మహారాజు సర్రా ఏదో వాళ్ళు ఏదో అష్టావక్రమహాముని చూడగానే నవ్వాలని మనం అనుకుంటున్నాం తప్ప, మన ఇక్కడికి వచ్చి ఇంత గురుదేవుల సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తెల్లగా ఉన్నారు, వీళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు పచ్చగా కట్టుకున్నారు, వాళ్ళు తెల్లగా కట్టుకున్నారు బట్టలు అని మనసు రావట్లే మనకి యథమున్నా మనసు ఇది వచ్చి తీరుతుంది. అది దాని స్వభావం దాన్ని. కానీ గురుదేవులు దాన్ని ఏమన్నారు? సమాధాన పెట్టాలి. ఎక్కడికి పోతున్నావే నువ్వు, ఎంతవరకు వెళ్తావు, ఇవన్నీ ఎంతవరకు ఉంటాయి, ఇవన్నీ నువ్వు చూస్తేనేగా అందరూ కనిపిస్తున్నారు. అంటే దోషం ఎక్కడా? చూసే దృష్టిని బట్టి ఉంటుంది, చూసే దృష్టిని బట్టి. అందుకని అలాగా మనకి కూర్చోవాలి, ధ్యానం చేసుకోవాలి. ఎలా ధ్యానం చేసుకోవాలి? దానికి ఏ రేటుతో ఏ పదార్థాలతోనూ ఎటువంటి ఆఖరికి లేదు, హాయిగా నీలోకి నువ్వు వెడుకు.
ధ్యానం చేసుకో.
ఎందుకని, నీలో ఒక శక్తి అంటే అది లోనే ఉందా బయట లేదా? ముందర మనం చేస్తున్న సాధనలో ముందర ప్రయత్నం చేస్తే ఆ విధంగా తర్వాత అంతగా అదే ఉన్నది అనేటువంటి స్థితికి మనం రాగలుగుతాం. అందుకని గురుదేవులు మనందరం కూడా ఒక ఆకారానికి అలవాటు పడ్డామని వారి అనుగ్రహం చూడండి. ఒక మూర్తిని ముందరే మన కోసం వారు మరి ఇచ్చి మనకి ఈరోజు మనం ఇక్కడ స్వామివారే స్వయంగా మనకి ప్రసాదించిన మూర్తి అని చెప్పుకోవడానికి ఒక ఆలంబనం మనకి. ఏమంటారు దాన్ని? ఆలంబనం. మనస్సుకి సాంతవనాన్ని ఇవ్వడం అక్కడ ప్రభు అక్కడ కూర్చుంటే వారు ఇలాగా వారి మనం అలాగా చూస్తూ ఉన్నానే గాని కండెప్ప వేస్తున్నట్టుగా కాస్త కదలికలు కదులుతున్నట్టుగా వారు ఆ కూర్చోపోయి ముద్ర కూడా మనని ధ్యానంలో కూర్చోమన్న ముద్ర అదంతా కూడా. అట్లాగే మనం 94లో మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. 94 నువ్వు మర్చిపోయావా? మా మురళి గారు ఏది రాలేదా? 95లో ప్రతిష్ఠ చేసుకున్నామంటే 31 సంవత్సరం అయింది అంతే కదా. 95లో మనం ప్రతిష్ఠ చేసుకున్నామంటే 25-26 దాటింది కదా. 31 అంటే ముక్కోటి దేవతలు అంటుండేవాళ్ళు కదా. అలాగే గురుదేవులు మనకి సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది, శంకర జయంతి కూడా. కానీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి గురించి గురుదేవులు చాలా చాలా ఆనందంగా చాలా ముచ్చటపడుతూ వారి గురించి అనేకమైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని మనకు అందిస్తూ ఉండేవారు. వారు కూడా మహానుభావులు. ఆ అవతారంలో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి ఆ అవతారంలో కూడా ఎన్నెన్ని, ఎందుకంటే చరిత్ర అంతా మా అన్నగారు చెప్పేశారు. శంకర విజయం మరి అన్నగారు చెప్పేశారు. ఇప్పుడు శంకరుడికి విజయమా మనకి విజయమా? ఇక్కడ నాకు అనుమానం వచ్చింది. అక్కడ ఏమి శంకర విజయమే? ఇప్పుడు విజయాన్ని ఎవరు సాధించారు? శంకరుడు సాధించాడా మనం సాధించామా? శంకర భగవత్పాదాచార్యుల శంకర భగవత్పాదాచార్య గురుదేవుల్ని మనం గనక అర్థం చేసుకుంటే గుర్తించితే మనం విజయం సాధించిన వాళ్ళం అవుతాం. మానవ జన్మ వచ్చినందుకు మనకి శత్రువులు ఎక్కడ బయట లేరు. మన ఇంద్రియాలే మనకి శత్రువులు, మన ఇంద్రియాలే మనకి శత్రువులు. ఇంద్రియాలు శత్రువులు అవటానికి కారణం ఏంటంటే ఇంద్రియజన్యమైనటువంటి ఈ ప్రపంచంలో చూసేవి చూస్తూ, వినేవి వింటూ, తినేవి తింటూ, అనేవి అంటూ ఈ ఉన్నటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రపంచంలో క్షణభంగురమైనటువంటి వాటికే పరుగు పెడుతోంది తప్ప ఏది నాశనం లేనటువంటి ఆ ప్రభు యొక్క తత్వాన్ని గురించి ఎంతవరకు మన మనస్సు మననం చేసుకోగలుగుతోంది? వింటున్నాం, ఎన్నవే వింటున్నాం మనం. మనకి తెలియనివి కాదు ఏమీ కూడా, విన్నవే మళ్ళా మళ్ళా వింటున్నాం. విన్నవే ఎందుకు వినాలి? నువ్వు తిన్నవే తింటున్నావుగా, నువ్వు తిన్నవే తింటున్నావు కాబట్టి మనం తెలుసున్నప్పటికీ కూడా వినేవే వినాలి. ఎంతవరకు వినాలి? నీకు తినే దృష్టి పోయేంతవరకు వినాలి. నీకు తినే దృష్టి పోయేంత వరకు వినాలి. ప్రతి కదలికలో వారి యొక్క అనుగ్రహాన్ని మనకి ఎలా కురిపిస్తున్నారో అది నీలో ఒక నువ్వు వెళ్ళి దాన్ని క్వశ్చన్ వేసుకుంటేనే అనుభూతి కలుగుతుంది. అక్కడ బయటవన్నీ తాత్కాలికమైనటువంటి అనుభూతులు, కానీ మన మనలోకి వెళ్ళి పొందేటువంటి అనుభూతి అది శాశ్వతమైన అనుభూతి. అందుకని అటువంటి అనుభూతిని మనకి ప్రసాదించడం కోసమే మనకి శంకర జయంతి అనేటువంటి సందర్భంలో మరిచిపోకుండా ఎక్కడో ఎక్కడో ముహూర్తం పెట్టలామని గురుదేవుడు వచ్చి వచ్చి శంకర జయంతి రోజుని ఏది వారి ప్రతిష్ట ముహూర్తాన్ని పెట్టించుకున్నారు గురుదేవుడు. అప్పుడు ఇంకా మన రామయ్య ఇంకా మనకి దక్కరా. రామయ్య మనకి ఇంకా చిక్కలేదు. అప్పుడు ఇంకో గణపతి శాస్త్రి గారు అని ఉండేవారు, రాజమండ్రి నుంచి వచ్చారు. వారు చేయించారు మనకి ప్రతిష్టా కార్యక్రమం అది. అప్పుడు ఈయన ఇంకా గోప్యంగా ఉన్నారు, బయటికి రావాలి. వారి తర్వాత పాపం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని కార్యక్రమాలు మంచి చేయించారు వారు, గణపతి శాస్త్రి గారు. అప్పుడు మనకి 5 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ ప్రతిష్ట చేసుకుంటే అందరి హృదయాలు ఎంత ఆవేదంతో చెప్తారు. ప్రతి వాడికి, భక్తుడైనటువంటి వాడికి, భయపెట్టే వాళ్ళు భయపెట్టారులేండి. మీరు కట్టేస్తారా, వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, ఏదో అయిపోతుంది, అదే అయిపోతుంది, అది అందరికీ అర్థం కాని విషయం అని భయపెట్టి మనని ఆ పాటలోనే ప్రాభజించారు. అంటే గాలికి పాపం స్వామివారు చెప్తుండేవారు, వారి గురించి చెప్తుండేవారు కబీర్ దాసు. వీరి గురించి చెప్తూ వారి ఇల్లు ఎలా ఉండేది అంటే, సూర్యుడు ఇంట్లోనే ఉండేవాడు, వాయువు ఇంట్లోనే ఉండేది, ఆకాశం ఎలాగో ఉండి చెప్తుంది, అలాగే వరుడు వచ్చాడంటే ఇంట్లోనే ఉండేవాడు. ఇలా పంచమహాభూతాలు కూడా భగవంతుని భక్తులని విడిచిపెట్టి ఉండేవి కాదు, అవి లెక్క చేసేవారు కాదు. భక్తులకి అవి లెక్కలేదు, కిటికీలు తలుపులు ఎన్నున్నా కూడా. అలాగే మన స్వామి కూడా పాపం ఇది దాదాపు పాటలోనే 5 సంవత్సరాలు గడుపుకున్నాం మనం. అప్పుడు కూడా ఒక అనుభూతి లేండి, అది పెద్ద తుఫాను వచ్చింది. రోజు ఎందుకంటే మనకంటే తలుపులవి మనకు అడ్డు, కానీ వారికి ఆదిశేషుకి అక్కడ అడ్డు లేదు. అన్ని సేవ చేస్తున్నాయి అక్కడ స్వామి దగ్గర. స్వామి దగ్గరికి వచ్చి అన్ని వైపుల నుంచి ఎన్నెన్నో సేవలు. మనం కూడా ప్రప్రథమంగా మనకి స్వామివారు అంతర లయించిపోయిన తర్వాత మనం 41 రోజులు సంకీర్తన చేసుకున్నామండి, మండల దీక్ష చేసుకున్నాం మనం. సంకీర్తన రాత్రి పగలు అవుతూనే ఉంది 41 రోజు కూడా. 41 రోజు భోజనాలు పెట్టుకున్నాం మనం. మనం పెట్టుకున్నావా? బాబుజీ పెట్టారు మనకి, బాబుజీ ప్రసాదం పెట్టారు మనకి. ఎక్కడా పైపిచ్చు బృందావనం చుట్టూనే క్రిస్టల్ వేసుకుని కూర్చునేవాళ్ళు. అదొక అనుభూతి. అలాగా అప్పుడు అలాగా 5 సంవత్సరాలు మనం స్వామిని పాపం ఏంటంటే ఎవరు ఎటువంటి అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా కూడా నరమానవుడు కనిపించేవాడు కాదు, కానీ స్వామివారి దర్శనం మాత్రం బాగా అయ్యేదండి. అప్పుడు సరే రకరకాల విన్యాసాలు, రకరకాల కథలు చాలా అయిపోయినాయి అప్పుడు కూడా. కానీ ఆఖరి కూడా చాలా పట్టుదల వహించి ఏమైనా సరే పెద్దవాళ్ళ మీద మోపి వాళ్ళు చూడలే మాకు చూపిస్తారా అంటున్నారు బృందావనం. కట్టకపోతే మేము ఇంకా చూడమా, మేము ఇంకా చివరికి వచ్చేసాం, పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు ఇక బృందావనం కట్టి చూపించరా మీరు అని పెద్దవాళ్ళందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారండి అని దాన్ని దృఢం చేసుకుని అప్పుడు వాళ్ళని వాళ్ళు అనుకున్నారు. కానీ మన జీవితాలు మాత్రం ఏమైనా శాశ్వతమా? ఎప్పుడు ఎప్పుడు దేవుడు ఎవరిని తీసుకెళ్లిపోతారో తెలియదు కదా. మనకింత గురుదేవులు ఇంతంత ఇల్లు ఇచ్చి, అందరికి ఏసీలు ఇచ్చి, అందరికి ఇంతంత ఇస్తే స్వామికి మనం అక్కడ ఎండకి వానకి అట్లా అట్టే పెట్టుకుంటే ఏం బాగుంటుంది అని గట్టిగా నిలబడితే గాని అప్పుడు మనం ముందుకి పుషింగ్ అవల. అప్పుడు 94లో ఒక శంకుస్థాపన లాంటిది అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే 95వ సంవత్సరంలో గురుదేవులు ఇక్కడ వారి ఈగో సభని మనకి అనుగ్రహించారు. ఇది ఒక మహాసభ. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మహారాజు గారు అక్కడ ప్రకాశిస్తూ ఉంటే సభలో మనందరం కూడా ఏది ఎప్పుడు ఏది ప్రసాదిస్తారో నా దేవుడని మనందరం అలా ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకని ఈ విధంగా దర్శనానికి మనకి ప్రసాదించి 31 సంవత్సరం అయింది. మనకి రూపము నామము బాగా అలవాటు అయిపోయింది. మనకి రూపనామాలు ఉంటే గాని అక్కడ ఏంటంటే దేవుడు ఉన్నట్టు కాదు. ఒక రాయికి 3 ఇది విభూతి రేఖలు రాసి ఒక బొట్టు పెడితే అది రాయి ఏ విధంగా ఉన్నా శివుడు అని అన్నం పెట్టాడు. దేనికులు అమ్ముపోతున్నావు అక్కడ? రూపాన్ని, నామేమో ఆ రూపాన్ని బట్టి నామం అలవాటు అయింది మనకి. శివుడా, శివు నామం పెడితే విష్ణువా అన్నట్టుగా ఈ విధంగా రూపనామాలకి అలవాటు పడిన మనకి గురుదేవుడు కూడా నా తపశక్తినంతా అక్కడ ధారపోశాను, మీకు అట్లాగా సజీవంగా మీకు అక్కడ ఒరు భగవంతుడిని సేవ చేసుకోవడం ఇస్తున్నాను, మీకేం కావాలని అక్కడికి వెళ్ళి కోరుకోండి అని ఆ మూర్తుల్ని స్వామివారు స్వయంగా మనకి ప్రసాదిస్తే మనకి ఇక్కడ వారి రూపాన్ని వారి మూర్తిని మనకి అసలు నీవు ఆ దేవుడంటే ఏంటో గుర్తించడానికి కారణమైనటువంటి గురుదేవుడు మనీని అప్పుడు ఆ రోజు అనుగ్రహించారు శంకర జయంతి రోజున. మాకప్పటికి శంకర జయంతి ఇప్పుడు కొత్త కాదు, వెంకటరత్నం గారిది, మా విజయేశ్వరానంద వారిది శంకర జయంతి ఎప్పటి నుంచో వస్తుంది. ప్రతి శంకర జయంతికి స్వామివారికి పూజ చేసుకునేవారు వారు. ఓసారి అయితే ఇంటర్నేషనల్ వెళ్తున్నామో ఏదో వృద్ధుడే కింద హాల్లో పూజ చేసుకున్నారు వారు. చేసుకున్న తర్వాత అప్పుడు బయలుదేరి వెళ్ళటం అయింది. అంటే ఉన్నంతలో భక్తులకి అవకాశం ఇచ్చేవారు గురుదేవులు. వారు కాదు, నేను ఊరికి వెళ్ళాలి కాబట్టి మీరు ఇక్కడ చేసేసుకోండి అంటే మనం ఏం చేయలేం, తీసుకోవాల్సి వచ్చేది. కానీ అలా నిరుత్సాహపరచలా, ఎప్పుడు ఉత్సాహపరుస్తున్నేవారు ప్రతి జీవుని. అలా ఉత్సాహపరుస్తూ కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఆల్మోస్ట్ ఆశ్రమం పెట్టిన దగ్గర నుంచో తర్వాత కొన్నేళ్ల నుంచి ఇది శంకర జయంతి రోజున ఆ పూజ చేసుకుంటూ ఉండేవారు. ఎవరైనా వెళ్ళిపోయారా శంకర జయంతి రోజున? వాళ్ళ కళ్యాణక్క వాళ్ళ తండ్రి గారు వెళ్ళిపోవడం జరిగింది, భగవంతుల్లో లయించిపోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని శంకర జయంతికి ఏమో ఒక పూజ వచ్చింది. అది కాకుండా మా విజయేశ్వరానంద వారికి ఇదే నెలలో వాళ్ళ హనుమ జయంతి కూడా పూజ ఉంది. హనుమ జయంతికి ఎవరో వెళ్ళిపోయారు. అంటే తాతయ్య గారేమో శంకర జయంతికి వెళ్ళిపోయారు, ఆవిడ భార్య గారేమో హనుమ జయంతికి వెళ్ళిపోయారు. అందుకని ఆ రెండు కూడా పూజలు చేసుకునేవాళ్ళు. కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళుగా పూజ చేసుకుంటూ వచ్చారు. అందుకని మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నటువంటి వారికి మన ఆనందన్నయ్య వాళ్ళందరికీ పూజించినప్పటికీ కూడా ఏ వారికి ఇచ్చారు కదా అని వెనకబడ మాకెందుకులే అల్లా కూడా పూజ చేసుకుంటామని వారు కూడా అప్పటి నుంచి ఆగకుండానే శంకర జయంతి రోజున పూజలు జరుగుతున్నాయి మనకి. ప్రతి కుటుంబంలో పెళ్లి చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒకటి పెళ్లి చేస్తే రెండు అవుతుంది, అంటే భార్య అయితే మొగుడు వస్తాడు, కూతురు అయితే మొగుడు వస్తాడు, కొడుకు అయితే భార్య వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సంతానం వస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్లోంచి ఒకళ్ళు చేసుకునే వాళ్ళకి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కొడుకుదారు అనుగ్రహించి ఒక ముగ్గురు నలుగురిని కనుక కంటే భగవంతుడు ఇచ్చింది అనుగ్రహిస్తే అప్పుడు నలుగురు అవుతారు, కుటుంబం పెరుగుతుందా లేదా? అలాగే ఇక్కడ కూడా మా ఆనందన్నయ్య గారు ఒక్కరే ప్రతిష్ఠకి అప్పుడు మరి అప్పుడు ఇంకా ఆయన అలాంటిది. ఇప్పుడు ఆయనకి ముగ్గురు తమ్ముళ్ళు, ఆ ముగ్గురు అన్నతమ్ముళ్ళు మళ్ళా ముగ్గురు పూజలు, మళ్ళా వాళ్ళ పిల్లలు వచ్చారు కదా, మళ్ళా తరతరాలు ఏమవుతుందంటే పరంపర అది జరగడం కోసమే గురుదేవులు మనకి ఇటువంటి అవకాశాలు ఇచ్చారు. కృష్ణమ్మ గారును శేషన్దాస్ గారు వారు కృష్ణాష్టమి చేసుకునే వాళ్ళు, వాళ్ళు 50 సంవత్సరాలు కూడా చేసుకున్నాం, వారు చేశారు, వారు జన్మించారు కార్యక్రమం. వారేమయ్యారు, వారికి ముగ్గురు కొడుకులు, 3 రోజుల పండగ, వారు ఆఖరికి వచ్చి ముగ్గురు కొడుకులకి ఇచ్చారు. ఇప్పుడు ఆ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతూ 8 సంవత్సరమో ఎప్పుడు 5 రోజులు చేస్తారు వారు. మనసు ఉండాలి కాని వాళ్ళు చేసుకుని వెళ్తూ ఉండడమే. ముందైతే ఉంటామేమో, ఆ తర్వాత మేము కూడా ఇంకో బ్రాంచ్ కి వెళ్ళాల్సి వస్తుంది కదా, ఇంతకైనా మంచిది ముందే చెబితే కదా, ముందే చెప్పుకుంటే చెప్పచ్చు. అవకాశం ఉంటుంది కదా. ఏమండి రామయ్య, అయ్యో దాసీ వచ్చాడండి ఇవాళ, నమో నమః. మనకి దర్శనాలు తక్కువైపోతున్నాయి దాసయ్య, అందుకని అక్కడ ఏమవుతోంది పరంపర వంశ పరంపర. మనకి ఆస్తులు పంచుకోవడం కోసం కాదు, ఆస్తులు మనతో ఒకటి రావు, ఒక చిల్లి తప్ప కూడా రాదు. వెళ్ళిపోతే శవం మీద డబ్బులేస్తారు, డబ్బు తీసుకోవడానికి కూడా భయపడతారు, తీరుగు దగ్గర డబ్బులని తీసుకోవడానికి కూడా భయపడతారు. డబ్బులేంటి పెద్ద మా ఆస్తిపాస్తులు ఏంటి, ఎంతవరకు వస్తున్నాయండి, ఎంతవరకు వస్తున్నాయి కోటీశ్వరులు మన ఇండియాకి? గొప్ప గొప్ప వాళ్ళు ఎవరో ఉంటారని చెప్తారు, పేరు చెప్తుంటారు, నాకు అవన్నీ కొంచెం రావనుకోండి. వాళ్ళందరూ వెళ్ళిపోవడం ఖాయం, ఇంద్ర మాట పోవడం అనేది ఖాయం. కానీ వాళ్ళు మరి గొప్ప కోట్లకి కోట్లు 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 సంపాదించిన వాళ్ళని అందరూ పేపర్లో వాటిలో గొప్పగా చెప్పుకుంటారు కదా. కొన్ని వాళ్ళు మాత్రం ఏమైనా పైసా తీసుకెళ్లారా, ఏమండి కొంచెం ఏమన్నా భూమి ఖర్చు చేసుకుని ఏమన్నా వెళ్ళారా, వాళ్ళతో భూమి వెళ్ళిందా? ఈ పంచమహాభూతాల్లో ఏది తీసుకెళ్లారు వాళ్ళు? శరీరానికి కావాలి పంచమహాభూతాలు, శరీరం తయారవడం కోసం ఆఖరికి భగవంతుడు తానుగా అవతరించినప్పుడు కూడా పంచమహాభూతాల్ని కూడా తను తీసుకుని తన సృష్టిలో ఉన్నవే తిరిగి మళ్ళా తానే వాటిని తీసుకుని ఏది ఆ మనకి కనిపించేటువంటి ఆ స్వరూపాన్ని మనకి ప్రసాదించాయి. తిరిగి మళ్ళా వేటివి వాటిలో కలిసిపోతూ ఉంటాయి, పంచమహాభూతాలన్నీ కలిసిపోతూ ఉంటాయి. ఆకాశం ఎప్పుడు ఉంది, దానికి అసలు అవధులు లేవు. ఆకాశం ఆకాశమే, మనం ఖాళీ ఉన్నదేమో వచ్చి కూర్చున్నాము, మనం వెళ్ళిపోతే ఇక్కడ తక్కువ ఏదేం లేదు. ఇంకో చోట ఉంటుంది, సాయంత్రమే వెళ్ళిపోయాం అనుకోండి, ఇప్పుడు తక్కువ ఏదేం లేదు, ఆకాశం ఆకాశమే. గాలి గాలిలో కలిసిపోతుంది, నీరు నీళ్ళలో కలిసిపోతుంది. ఏది జీవుడు అప్పుడే పాపాలు చేస్తుంటాడు కదా, వాటిని బట్టి మరొక జన్మ రావటమా, ఎటువంటి జన్మ రావటం లేదు. భగవత్ చింతనతో మన జన్మని సార్థకత చేసుకుంటామా, మరి జన్మ లేకుండా ఇది తానే. ఇటువంటి అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే గురుదేవుల దివ్య పాద సన్నిధిలోనే దొరుకుతుంది. అందుకని బయట కల్పించేటువంటి కల్పితమైనటువంటి ప్రపంచంలో ఇవన్నీ ఉన్నట్టుగా భ్రాంతి జనితమే, కానీ ఈ ఒక్కటి కూడా ఎవరితోనూ వెళ్ళటం లేదు, మనతో కూడా రాదు, దేవుడు కూడా తీసుకెళ్ళలేదు. ఆయన అవతారం చాలించినప్పుడు పాపం కృష్ణావతారంలో అందరికి కనిపిస్తూ ఉంటాడు కదండి, అక్కడ ఏమున్నాయి, అక్కడ నేను మీ వాడినే అన్నాడు తప్ప ఆయన. ఇది ఆయనకి ఏమైందంటే మీరే అంత మనమే, మన అందరిలోనే ప్రకాశిస్తున్నాడు కృష్ణుడు. అటువంటి భగవతత్వాన్ని మనం చూరగొనాలి అంటే ఒక సాధన చేసుకోవాలి. మనకు అందుకని ఇంత స్థానం ఇచ్చారు ఇక్కడ. మన కర్మగొల్లి ఏమైందంటే, అమ్మా మాట్లాడకండర్రా, మీరు కాదు డిస్టర్బ్, మొత్తం అందరూ అవుతున్నారు ఇక్కడ, లేకపోతే మీరు డిస్టర్బెన్స్ చేసేటట్టే ధ్యానం చేస్తున్నాం. స్వామివారు కదలిచ్చేవారు కాదు, చెప్పలేక చెప్పట్లేదు అశోకన్నే, లేకపోతే అది కూడా అనేవాడే, నిద్ర కూడా పోనివ్వట్లేదు అశోకన్నే. ఎందుకని ఆయన ఒళ్ళో పడుతుందా, ఆలోచించండి, చెప్పేవాడు ఒళ్ళో పడుతుందా? బాబుకి ఎవరన్నా లేపే అన్నారు, ఉత్తర కుమారుడు అనేవారు, ఉత్తర కుమారుడు లాగా లేచావు అనేవారు. అనేసరికి మనకి తర్వాత తర్వాత ఫీడ్ చేసుకున్నాం మనం మన మనస్సులకి, ఏంటంటే లూజ్గా ఉంటుంది అనమాట, వింటూ వింటూ బాబుజీ అనగానే బుర్రలని ఇందాక నుంచి నేను చెప్తుంటే మీరు వింటూ వింటున్న వాళ్ళు నేనేదో ఎవరినో పలకరిస్తే మీ తలలన్నీ తిరగాలట్టు అని విని ఏం చేశామంటే ఆ తర్వాత తిరగడం మానేశాం మనం కూడా. ఎలా మానేశాం, చెప్పకూడదు అని మానేశాం తప్ప కుర్ర తిరగలేదు. కానీ అది ఎవరై ఉంటారు అని మనస్సు ఎత్తుకుంటారు. మనసు ఎదుగుతుంది. ఎందుకంటే మనకు అప్పుడు మనం చెప్పుకోవాలి కదా, అల్లరంటారు దాన్ని. అందుకని ఇక్కడ మనని మనం తరింపు చేయడం కోసం రూపనామాలకు అలవాటు పడ్డాం మనం. అందుకని భగవంతుడు కూడా ఒక రూపనామాలతో ఉన్నట్టుగా మన మధ్యలో ఇది ప్రకాశిస్తూ ఉంటారు. గుర్తించిన వాటికి లోతైనటువంటి తత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ప్రపంచమే కావాలనుకున్న వాడికి ఆ జన్మలో వాడు గుర్తించడం, వాడు బ్రతికి ఎలా ఉంటుంది, తప్ప బ్రతికే ఏది తామర పద్మం కింద తప్పు ఉంటుంది. తప్ప జీవితం ఎలా ఉంటుందో అది ఆ మానవ జన్మ వచ్చిన వాడికి కూడా అదే జీవితం. పట్టు పూసుకోవడమే అంటే ప్రపంచంలో ఉన్నదే పూసుకుంటూ ఉంటాడు. తానటువంటి మధురమైనటువంటి స్థితిని ఎక్కడ పొందగలుగుతాడు? అందుకని గురుదేవులు మనకి రూపనామాలకు మనం అలవాటు పడ్డామని ఒక ఏది ఒక మందిరాన్ని కూడా మనకి ప్రసాదించారు. మనం దీనిని మనం ఎంత సద్వినియోగం చేసుకుంటున్నాము? పూర్వం చక్కగా ఏంటంటే స్వామివారి సమయంలో ఈ నీళ్లు లేవండి, మళ్ళా మాట్లాడితే స్వామివారు చాలా పట్టుదలగా కట్టించారు. కొంతమంది చేత డొనేషన్ చేయించి ఇల్లు కట్టించడంలో చాలా అసలు నేను కట్టలేను బాబు ఇల్లు అనుకున్నటువంటి వాళ్ళ చేత ఇల్లు కట్టించారు. ఎందుకని? మనం సుఖపడతామని, మనం సుఖపడతామని. కానీ ఎంతవరకు కావాలి సుఖము మనకి? ఇది వదిలిపెట్టి అక్కడే ఎత్తుకుపోకూడదు. ఏది ఇక్కడ మనం ఏది ప్రభు సన్నిధి అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు విస్మరించకూడదు. ఏమండి ఇక్కడ ఎత్తులు పడుతున్నాం రాత్రులు, బయట చాపేసుకుని చల్లగా ఉంటుంది, ఇంటికన్నా ఇక్కడ బాగుంటుంది. ఆలోచించండి, ఇంటికన్నా బాగుంటుంది ఇక్కడ. ఎందుకు బాగుంటుంది? ప్రభు సన్నిధి. అప్పట్లో అమ్మ గది ముందు పడుకునేవారు అందరు, ఇప్పటికీ కూడా అరేపల్ల ప్రసాద్ వస్తే పడుకుంటూ ఉంటాయి. అమ్మ గది ముందు కొంతమంది అదొక దీక్ష పడుకునేవారు. అక్కడ స్వామివారు వారికి ఎది తల్లలో రావడం, కొన్ని కొన్ని చక్కగా స్వప్నంలో దర్శనమిచ్చి వారి కొన్ని అనుభూతులు కలగడం ఇవన్నీ జరుగుతుండే. అక్కడ నా ఏర్పడింది. అక్కడ ఒక పెట్టి పెట్టుకున్నామో లేదో ఆ ఇంట్లో నా ఇల్లు ఏర్పడింది. ఇప్పటిదాకా పెట్టి లేనంత వరకు ఇక్కడికి వచ్చి కూర్చుని నాది దేహం అనుకుంటున్నాను. మళ్ళా ఏదైనా ఉంచితే ఇది నా మైకు, నేను మాట్లాడినని చెప్పి మైకు నాది అనుకుంటున్నాను. ఇందులో ఏది రాదు? ఇందులో ఎందుకు విలవిపోతున్నాం మనం? కానీ దేనికి దానికి అన్ని కూడా వెళ్ళిపోతున్నవే మనని విడిచిపెట్టి. అందులో బాగా గురుదేవులకి నొప్పించింది ఏంటంటే మనందరిలో ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయో అస్సలు బాగా చెప్పుకునేవారు. ఎన్నాళ్ళు చూసినా ఇంతేనా వీళ్ళు, ఈ జాతి జాతీయం అనేది వీళ్ళకు వదిలిపోవటం లేదు. జాడించేవారు మాట కూడా, ఈ జాతి జాతీయం అనేది వీళ్ళని వదిలిపోవటం. ఆలోచించండి, మనం పోయిన నాడు ఎవరెవరో ఏంటేంటో ఏ దేహం ఏంటో తెలుస్తుందా? పుట్టిననాడు ఏమైనా తెలుస్తోందా? తెలియని మధ్యలో ఎందుకు ఇవన్నీ? దానికి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిది తరచు చెప్తున్నేవారు గురుదేవులు, జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోష వర్జితం దేశకాల విషయాది వర్తి ఎత్ బ్రహ్మ తత్వమసి భావయ. జాతి నీతి కుల గోత్ర దూరగం బ్రహ్మ వస్తువు ఎటువంటిది? అక్కడ చెప్తున్నా స్వామివారి ఎవరు ఆ రూపంలో చెప్పారు. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో వివేక చూడమని ద్వారా మనకు అందించారు. మళ్ళా స్వామివారు మనకు అనుగ్రహించినటువంటి ఏది ఈ స్వామివారి సన్నిధిలో మళ్ళా మనకి ఈ జాతి అనేటువంటి జాతి నీతి కుల గోత్ర దూరగం. అదైన తర్వాత ఏముంది? నామ రూప గుణ దోషవర్జితం. ఏది చేయాలి? జాతి నీతి కుల గోత్రం అనేటువంటిది దాన్ని దూరం చేసుకోవాలి. మనం ఏ జాతికో చెందిన వాళ్ళం కాదు, ఏ నీతికో కట్టుబడిన వాళ్ళం కాదు. ఒకటే నీతి మనది. ఏ నీతి? భగవంతుని యొక్క నీతి. భగవంతుడు ధర్మాన్ని ఏది చెప్పాడో రక్తాన్ని ఆచరించడమే మనం. కులము అనేటువంటి ఒక జాధ్యంలో పడి మనని మనమే మోసం చేసుకుంటున్నాం. అందుకని అవన్నిటినీ దూరంగా పెట్టు. ఎవరైతే జాతి నీతి కుల గోత్రాన్ని దూరంగా ఉంచారో, ఎవరైతే నామరూప గుణ దోష వర్జితం, నామరూపాలు గుణ దోషాలు ఎవరైతే వాటిని కూడా వర్జించారో, విడిచిపెట్టేశారో, నామరూప గుణ దోష వర్జితం. మనం ఎవరన్నా వచ్చేసరికి ఏం చేస్తాం? ప్రభావతమ్మ గారు వాళ్ళు లేటుగా వచ్చారు. ప్రభావతమ్మ గారు వచ్చేసరికి ఇంకొక ఆవిడ సుధా అనేటువంటి ఢిల్లీ ఆవిడ లేచి పాపం వారికి ఎది ఒక ఆసనాన్ని ఇవ్వబోయారు. వారు లేచి ఇవ్వబోయేసరికి ఇంకో నలుగురు లేచారక్క, అయ్యో వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు అని. ఇప్పుడు మనం ఏం చూసాం ఇక్కడ? మనకు కనిపించాయి నామ రూప గుణాలు కనిపించాయి. మనకి రూపం కనిపించింది, నామం నామం గుర్తుకొచ్చింది, నామ రూప గుణము కనిపించింది. అక్కడ మీరందరూ అలా తల్లి చప్పుడు చేయకండి, అందరూ మీ వంక చూస్తున్నారు. నా బేరం ఇక్కడ పాడైపోతోంది, నా వంక చూడడం మానేసి ఇది వినడం మానేసి అటుపక్క చూసేస్తున్నారు. అక్కడ ఏమొచ్చింది? అక్కడ వర్జితం వాళ్ళ వర్జితం చేయలా. మనం దాన్ని విడిచిపెడితే ఇది కనిపించేవి కాదు. అక్కడ నామరూప గుణ దోష అది వర్జితం అవ్వాలి, మనలోకి పోవాలి. ఏదేమైనా కానివ్వండి, ఆ పోయే రోజు వచ్చినప్పుడు ఎవరన్నా వెంటబడితే వస్తున్నారా, వెళ్తున్నారా, తీసుకెళ్తున్నారా? ఆలోచించండి. ఇవి లేవు. బాబుజీ మహారాజు కూడా చెప్తుండేవారు, బ్రతికుండగానే చనిపోవటం కదా. బ్రతికుండగా చనిపోయినటువంటి వారికి తావు అనేది లేదు అన్నారు. బ్రతికుండగా చనిపోవడం అంటే ఏంటి? అసలు దీని మీద ఆశ లేదు. ఈ ప్రపంచం గురించి కనుక్కోవడానికి అసలు మనస్సు లేదు అక్కడ. అందుకని కోపికలు ఏం చేశారు? బ్రతికుండగానే బ్రతికుండగా చనిపోయారు కాబట్టి ఇక వారికి చావు లేదు. మళ్ళీ ఇంకోటి ద్వైతం అనేటువంటిది లేదు ఇక, అది ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఏమండి, యుగాలు మారాయి కానీ మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు యుగాలు మారినప్పటికీ రెండమ్మా వచ్చి కూర్చోండి, తీసుకొచ్చు. యుగాలు మారినప్పటికీ, మనుషులు మారినప్పటికీ అప్పటి విషయం మాట్లాడుకుంటున్నామా లేదా? శబరితల్లి ఎప్పుడండి? త్రేతాయుగం. గూడెప్పుడు వాడు? మనం ఇప్పుడు వారిని ఆదర్శంగా తీసుకుంటున్నాగా. అయ్యో శబరితల్లి లాగా మనకి వయసు మీద పడుతోంది గాని ఆ అమ్మలాంటి సేవ చేసుకోలేకపోతున్నామే. అమ్మ ఎదురు చూసింది నాకు శ్రీరామచంద్ర ప్రభు వస్తాడనుకుని ఎదురు చూసింది, అందరి చేత మాట్లాడింది, అయినప్పటికీ దర్శనం దర్శించుకుందా లేదా? యుగాలు మారిపోయినా మనం వారిని ఆదర్శంగా తీసుకుంటున్నాం. వారు వెళ్ళాల ఎక్కడికి? మన మధ్యలోనే ఉన్నారు. ఎవరైతే భగవంతుడిని నమ్మేవో భగవంతుడితో పాటుగా భగవత్ భక్తులు కూడా ప్రకాశిస్తున్నారు. అలాగే గోపికామ తల్లులు వీళ్ళందరూ కూడా ఇది బ్రతికుండగానే వాళ్ళు చనిపోయారు. ఇక మళ్ళా వారికి తిరిగి చావు లేదు. బ్రతికుండగా చనిపోవడం ఏంటి? దీని మీద ఆశ లేకపోతే అసలు దృష్టికి రాకూడదు. ఈ గంట మాత్రమే నాకు తెలియకుండా ధ్యానం చేసుకున్నానంటే తర్వాత గంట తెలుస్తుంది మళ్ళీ. అందుకని దీని ఎందు జాగ్రత్త వహించాలి మరి. అందుకని ఏది బ్రహ్మజ్ఞాని ఏమన్నారు గురుదేవులు? సదా సదా జాగరూకుడు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు చెప్పారు ఆ మాట? బ్రహ్మజ్ఞానం ఇంతటి వారు కూడా సదా సాదా జాగరూకత కలిగి ఉంటే మనమంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురువులు మనకి అందించారు, గుర్తించడం కూడా. అందుకని అక్కడ ఏమైంది? జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోషాలని వర్జితం. ఇది గుణ దోషాలను వర్జించాలి. నామ రూప గుణ దోష వర్జితం దేశకాల విషయాది వర్తి దేశకాల విషయాది ఏదైతే దాటి ఉంటారో, బ్రహ్మ ఏదైతే ఉన్నదో అది తత్వమసి. దాని గురించి గురుదేవులు ఏమంటున్నారు, ఎవరైతే ఇటువంటి అనుభూతిని పొందలేరో వారు మసి, వాళ్ళకి తత్వం అసి కాదక్కడ, ప్రతి వారికి మసే. మనం మసే అంటించుకుంటున్నాం పైకంతా, లోకల్లో ఉన్నటువంటి మాటల్ని పట్టించుకుంటున్నామేమో, లోకల్లో మాట చెవుకోసుకుంటున్నామేమో, ఏమవుతోంది అక్కడ ఒక మత్స ఏర్పడుతోంది, మసి ఏర్పడుతోంది. కానీ ఆ నల్లటి మసిని తొలగించేవాడు ఎవరు అంటే, బొగ్గు అంటుకుంటే మసే, కానీ బొగ్గు నిప్పుకి రగలిస్తే దాని నల్లదనం పోయి అది కూడా పూర్తవుతుంది, తెల్లగా అవుతుంది. అందుకని అక్కడ గురుదేవులు చెప్పినట్టుగా జ్ఞానాగ్ని దగ్గ కర్మాని, అలాగే ధ్యానాగ్ని దగ్ధ కర్మ. అందుకని ఇక్కడ ఎవరైతే వీటినన్నిటినీ వర్జిస్తారో వారు బ్రహ్మమే. ఇది తత్వమసి భావయాత్మని, ముందర ఆత్మని ఆత్మ ఎందు తన ఎందు భావయ భావన చేయాలి. ముందర భావనను అలవాటు చేసుకుంటే ఆ భావన తన సొంతం అయిపోతుంది. కాబట్టి ఇటువంటి విషయాన్ని మనకి గురుదేవులు ఎంతో ఈ విధంగా పరం సకల భాగ గోచరం గోచరం విమల బోధ చక్షు సహా శుద్ధ చిత్తనమనాది వచ్చేత్ బ్రహ్మ తత్వమసి భావయాత్మని, ఇలాంటివి బ్రహ్మతత్వమసి భావయాత్మని అని కొన్ని మంచి సెంటర్లో వివేక చూడమణిలో ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా గురుదేవులు చెప్పిస్తున్నారు. అలాగా మనం కూడా ఏదైతే వాక్కి ఊహించడానికి బాగా అగోచరమై ఉంటుందో అటువంటి అగోచరమైనటువంటి పరమాత్మ విషయాన్ని మనం అందరూ అలవరుచుకోవాలి. అందుకు శాశ్వత పదాన్ని మనకు అందివ్వాలని గురుదేవుడు వారికి ఇంతటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి మనం కూడా అవకాశాన్ని చక్కగా ఏది అమృతంగా అమృత తుల్యంగా మనందరం దాన్ని అలవరుచుకోవాలి, దానిలో మునిగిపోవాలి. మన శాశ్వతమైనటువంటిది మనకి అది అక్కడ మనకి నిలవై ఉంది. కానీ ఇవి మనవి కాదు, ఇవన్నీ ఏది కర్మతో వచ్చినటువంటి దేహాలు, ఇవన్నీ కూడా కర్మ తీరిపోతే ఏమంటారు చూడండి, వెళ్ళిపోయారండి పాపం, కర్మ తీరిపోయింది అండి అంటే, కర్మ తీరిపోతే ఈ దేహం జారిపోతుంది. కర్మ ఉన్నంత వరకే దేహం ఉంటుంది, కర్మ తీరిపోతే దేహం జారిపోతుంది. దేహం జారిపోయిన తర్వాత వీడు అంతకు ముందు చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మలతో దీనికి పర్యవసానం ఏంటో తేలుతుంట. ఏది జన్మ లేకపోవడమా, లేకపోతే తిరిగి మళ్ళా ఇంకో జన్మ, అది కూడా మానవ జన్మ వస్తుందన్న గ్యారంటీ లేదు అంటున్నవాడు కూడా. అందుకని మనం నిజ జాగ్రత్త కలిగి మనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కటి అవకాశాన్ని గురుదేవులు ఇచ్చినటువంటి దాన్ని మనం చక్క సద్వినియోగం చేసుకోవాలి. అందుకని విచారణకి మనం ధ్యానం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి స్థానం ఏది, స్వామివారి అది కూడా చెప్పారండి గురుదేవుడు సమత రామదాస స్వామి వారి చరిత్రలో. వారు సమాధి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన వస్తాడు అజ్ఞాన్, అజ్ఞాన్ వచ్చి అజ్ఞాన్ కాదు కళ్యాణ్, కళ్యాణ్ వచ్చి తలబద్దలు కొట్టుకుంటూ బాధపడుతూ ఉంటే, ఆ కళ్యాణి కళ్యాణ్ ఆ సమాధి దగ్గర బాధపడుతూ ఉంటే ఆయన కంటికి బంటికి ఏకధారగా ఎందుకు ఈ జీవితం అని అంత విరక్తి కలిగి అంత బాధపడుతుంటే స్వామివారు నువ్వు ఇన్నాళ్ళ నుంచి నువ్వు విన్నది నువ్వు ఆచరించేది ఏదై ఉన్నది నువ్వెప్పటికీ అది అది సత్యం గాని ఇది సత్యం కాదు, ఈ రూపనామాలతో కనిపించే ఇంద్రియజన్యమైనటువంటి ఈ రూపానికి శాశ్వతం కాదు, మనం ఎప్పుడూ శాశ్వత స్వరూపమే, అది తానై ఉన్నది గాని ఇది నీవు కాదు అని లోపలికి పోస్తుంటారు కళ్యాణి, కళ్యాణికి ఎవరు సమతరు సమత రామదాస స్వామి. ఆ సన్నివేశం అప్పుడు గురుదేవులు సాయంత్రం పూట సత్సంగంలో అందరితో ఒక్కొక్కళ్ళని లేపి ఇది మీరు నమ్ముతారా, ఇది మీరు నమ్ముతారా, ఇది నిజమేనంటారా, ఇది నిజమేనంటారా, ఇది నమ్ముతారా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ లేపి కొంతమందిని అడిగారు స్వామివారు. అంటే మనకు ఇప్పుడు ఈ రోజు అది రూఢి అవుతోందిగా, మన స్వామి ఎప్పుడూ పిలిస్తే పలికేవాడే అనుకోవచ్చు, నేను పిలిస్తే పలకటం లేదు, నువ్వు పిలి ఆయన పలిగేటంత పిలుపు నువ్వు పిలవట్ల, నువ్వు ఆయన పలిగేటంత పిలుపు నువ్వు పిలవట్ల, ఆయన మన కోసం ఆ ఇక్కడ భగవంతుని యొక్క దర్శనం ఎలా అవుతుంది? ఎన్నెన్నో అందరికి ఇతిహాసాలు వృత్తాంతాలు అందరికి తెలుసు. ఇంకా మనలో స్వామివారికి ఏది ఇష్టమో, ఏది మనలో చూడాలనుకున్నారో అవి మనం పెంచుకోవాలి. మనకు అవసరం లేనటువంటి వాటిని వేటి తుంచమన్నారో వాటిని తుంచేసుకోవాలి. లోకాభిరామాయణాన్ని తుంచుకోవాలి, లోకేశ్వర తత్వాన్ని అలవరుచుకోవాలి. అప్పుడు నువ్వు అంతలో ఉన్న ఏకైకమైనటువంటి ఒకే ఒక ఆ పరమాత్మ అనుభూతిని నేను చెప్తుంటే నువ్వు మంచిని కలుగుతావేమిట్రా? అందుకని పరమాత్మ తత్వాన్ని మనందరం అలవరుచుకోవాలి. అందుకోసం మనకి ఇటువంటి అవకాశాలని, ఇలాంటి అవకాశం అండి నిజంగా మన అదృష్టం. మాటి మాటికి మనకి ఎంత ఎంత ప్రసాదిస్తున్నారంటే గురుదేవులు, మీరు చూడండి ఆశ్రమాల్లో. నిన్న మనం బోళంతసేపు మనం చక్క స్వామి సన్నిధిలో ఉన్నాం. మొన్నటిదాకా మనకి సాయంత్రం పూట ఏకగ్రీవంగా సప్తాహం చేశాడు మన గురు సోదరుని శంకర విజయం గురించి. మరి మీరు చూడండి, బయటికి వెళ్తే బయట ప్రపంచంలో ఇంకెక్కడైనా ఇంత దొరుకుతుందా? ఎందుకు మనం చెప్పుకోవాలి? చూపిస్తున్నారు గురుదేవులు అక్కడ, ఖాళీగా ఉంటే కుదరదు, కాస్త చెవులు ఓపెన్ గా ఉన్నాయి కాబట్టి వినండి. వినగా వినగా అయినా నువ్వు అది అయితీరుతావు తప్పకుండా అని వినిపిస్తున్నారు. మరి అటువంటి అవకాశాన్ని మనందరం తీసుకోవాలి. ఎందుకంటే నిన్న నాకైతే నవ్వుతుంది, చెప్పింది ఏంటంటే అందరూ ఖాళీగా ఉన్నారు, మనకి మాత్రం ఖాళీ లేదు. ఎలా వచ్చింది? నిన్ను కూడా పండగే మరి, అది చెప్పాను కదా, పూర్వం నుంచి లేదు, తటస్థంగా వచ్చింది. మనకి వచ్చినా ఏదో భగవద్ విచారణ భగవత్ పూజలతో, కానీ ఆ భక్తులు కూడా విచారణతో భగవంతుడి సన్నిధిలో కూర్చోవాలి, చెయ్యాలి. బయట చేసేది వచ్చేది అయిపోయేది ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలి. పూలు కొనుక్కుంటాము, ఎన్ని కొంటే తృప్తి ఉంటుంది? లక్ష కొంటే తృప్తి ఉంటుందా? 10 లక్షలు వస్తే తృప్తి ఉంటుందా? అవన్నీ వాడిపోతాయా మన వెనకాలే? మరి ఏ పువ్వు కావాలన్నాడు ఆయన పూజకి? మనోపుష్పం కావాలి అన్నాడు. మనోపుష్పమే కావాలన్నారు గురుదేవులు. వాడిపోయే పూల కోసం అనలేదే, వడిలిపోయేటువంటి వాటి గురించి. ప్రసాదము ఎంతమందికి పెట్టినా ఈ అనుగ్రహం ఉన్నది భగవంతుని యొక్క ఆరాధన అనేది ఆయన ఎప్పుడు ప్రసాదానికి లోడ్ చేయరు. అందుకని ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ మనం సేకరించుకోవాల్సింది, ఇంకా ఇంకా అభివృద్ధిలోకి తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా గుర్తించి మనం అటువంటి స్థితికి ఎగబ్రాకాలే గాని మనం దిగజారిపోకూడదు. అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించువాక అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను ఉత్తర పౌత్తర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక సుఖీ భవ సుఖీ హరి ఓం. ఇంతకీ ఆదిశంకరాచార్య స్వామి వారు అంటే ఎవరు? శంకరుడే, ఇది శంకరుడే, కైలాసంలో ఉన్నటువంటి శంకరుడే. అప్పుడే పూజకి ఏం టైం వద్దు, ఎందుకు చేస్తున్నా కూర్చో, అంతకైతే అలాగే వస్తావు, ఏంటట బాబుజీ భరించగలరు మిమ్మల్ని, కూర్చో. అమ్మని చూడాలా? ఓ పూలు పూలు అదగట్టాలంట, పర్వాలేదులే వెళ్ళు కానీ. పూలు కొంతమంది ఉంటారు కదా బయట, వాళ్ళు ఎలా ఇక్కడికి రారు కాబట్టి వాళ్ళు పూలు తగ్గేదో వాళ్ళు వస్తారు. ముగ్గురే ఉన్నారా అక్కడ కంటే? వెళ్ళు, ముగ్గురే ఉన్నారు. ఇంతకీ అవి ఎవరి పూలు? అవి ఆనందమయ్యాలి పూల, లేకపోతే విజయేశ్వర ఆనంద స్వామి వారి పూల. ఇది మనకు తేడా ఉంది, మళ్ళా ఒక అరుగు ఒకరికి ఒక అరుగు ఒకరికి. ఇక్కడ కూడా దీని దుంపదేగా, మొత్తం అన్ని ఆ వారి స్వామివారి అలంకరణకే వెళ్తాయి, కానీ అక్కడికి వెళ్లేంత వరకు విభిన్న విభిన్నమైనటువంటిది మాత్రం తప్పటల్లా. శంకరుడు ఆదిశంకరుడే, కైలాసంలో ఉన్న శంకరుడే శంకరావతారం అని. అందుకనే వారు వారి జీవిత వృత్తాంతం అంతా వారు చెప్పారు, ఇంకా నేను మళ్ళా చెప్పను. కానీ చూడండి, ఆ సీతారాం దగ్గర చూడండి, ఆయన సన్యాసం తీసుకోగానే అమ్మని ఎంత ముడిపించాడండి, వాళ్ళ తల్లిగారిని ఎంత ముడిపించాడు. తల్లిగారికి పూర్ణానదికి వెళ్లి స్నానం చేయడం కోసం ఆవిడకి ఓపిక లేక పాప ఆయాస పడుతూ ఉంటే మరుసటి రోజు ఆవిడ నిద్ర లేచే సమయానికి అది ఆ గంగని ప్రార్థించి, పూర్ణానది తల్లిని ప్రార్థించి ఇంటి పక్క నుంచి ప్రవహించేటట్టుగా చేశారు. ఎవరు చేయగలరండి? ఎవరు చేయగలరు? తల్లి ఆశ్చర్యపడి, ఆహా అందుకనమాట పుత్రుని కనాలి అనేది అనుకుంది పాపం ఆవిడ. తీరా వచ్చిన తర్వాత ఏం చేశాడు, సన్యాసం తీసుకునేటువంటి సమయం వచ్చేసరికి ఆయన ఏది నేను సన్యాసం తీసుకుంటా అంటే ఒప్పుకోలే. తల్లి నిన్ను కన్నది నీకు సన్యాసం ఇచ్చి పంపించడానిక అని, అది ఏదో అనుకుంటారు సన్యాసం అంటే దానంత గొప్పది లేదు, అదే పత్రాలు మార్చక్కర్లేదు, మనస్సు సన్యాసిస్తే చాలు. అయితే అమ్మగారు ఒప్పుకోలేదని ఆ పూర్ణా నదిలోకి వెళ్ళి ఆయన ఏది ఏమన్నారు, అమ్మ నన్ను మొసలి పట్టుకుని ఇక్కడ నన్ను మొసలి నన్ను వదిలిపెట్టట్లేదమ్మా, అమ్మా నన్ను రక్షించు అనుకుంటూ తల్లిగారిని ప్రార్థించారు. ప్రార్థిస్తే తల్లి వెంటనే, అయ్యో బిడ్డ అయ్యో నేను ఎలా, అయ్యో నిన్ను కాపాడలేని స్థితిలో ఉన్నానే, నేను ఎలా కాపాడుతాను ఏంటి అయ్యో అని అంటుంది. అమ్మ నన్ను పట్టుకెళ్ళిపోతుంది లోపలికి, ఇంకా నన్ను నీళ్ళలోకి లాగేస్తుంది అంటే తల్లి చాలా బాధపడిపోతుంది, ఏమి చేయలేక. అప్పుడు అంటాడు స్వామివారు ఆదిశంకర్లు, అంత చిన్న వయసులో అమ్మా నువ్వు సన్యాసం గనక నాకు ఇస్తే ఇది వదిలిపెడతానుంది అని. ఇప్పుడు వాళ్ళు నమ్ముతారండి, ఎలా ఆశ్రయిస్తున్నావు నువ్వు, ఇప్పుడు వాళ్ళు నమ్ముతారా అది, అమ్మా నాకు సన్యాసం తీసుకుంటే ఆ ముసలి వదిలిపెడతానంది అంటే ఇప్పటి వాళ్ళు బాగా తెలివిగలవాళ్ళు. అందుకని వెంటనే అన్నది, నన్ను తీసుకెళ్ళిపోతుందమ్మా నువ్వు నాకు సన్యాసం ఇస్తానంటేనే అది వదులుతానంటోంది ముసలి లాక్కెళ్ళిపోతుంది. నాయన నువ్వు ఉంటే చాలు నాకు, నువ్వు బాగుంటే చాలు, అలాగే తీసుకో నాయన అలాగే తీసుకో, తప్పకుండా సన్యాసం తీసుకో అంది. అమ్మా తప్పకుండా కదా, మాటకి నిలబడతావు కదా అన్నారు. అంతే అది వదిలేసింది. పైకి వచ్చి అమ్మా మాట భిక్షాందేహి అన్నాడు. పైకి రావటమే ఇదేంటయ్యా, నీకు నేను భిక్ష వేయడం ఏంటి, అదేంటమ్మా సన్యాసం ఇచ్చేసావుగా, సన్యాసం తీసుకున్నాను కదా, ఇప్పుడు మరి నాకు భిక్ష వేయాలి. అయ్యో లేదు బాబు అలా కాదు, నువ్వు లేకపోతే ఎలా కుదురుతుంది అని. ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఆ అమ్మ ఆ తల్లి బాధపడింది చాలా రకరకాల. కానీ వీరిలో ఉన్న పట్టుదల ఎక్కడ లొంగల, అయిన తర్వాత తప్పలా సరే, ఎవరి మాట ఒక మాట, బిడ్డ క్షేమంగా ఉండాలి అంతే చాలు అన్న తర్వాత భిక్షకు వెళ్తూ వెళ్తూ ఏది అక్కడ ఒక పాపం ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అంటారు స్వామివారు. ఆయన ఆవిడ పాపం ఏమయ్యాలి, చక్కగా ముద్దులున్నాడు, చిన్న సన్యాసి వచ్చాడు ఆయన. ఆ చిన్న సన్యాసి వచ్చి గుమ్మం ముందు ఇది అడుగుతుండే, నేనేం తీసుకురాగలను అని అనుకుని అంతటా పాపం చేతులు నలుపుకుంటూ ఆవిడ ఇంట్లో చూస్తుంటే ఒక ఎండిపోయిన ఉసిరి కాయ తలుపు దగ్గర కింద కనిపించేసరికి వెంటనే అది స్ఫురణ కలిగింది. ఏమీ లేదు అనే కంటే ఎండిపోయినటువంటి ఉసిరికాయ వేసినా కూడా ఉసిరికాయ ఎటువంటి పరిస్థితుల్లోనూ తినొచ్చండి. కామల కానీ అంత గొప్ప ఉంది. అయ్యో నిద్రపోతండి, వాసుదేవ గోవింద హరి పద్మనాభ ఉత్తిష్టత జాగ్రత్త కావ్యవరాన్ని బోధత. వాటి దగ్గర ఆవిడ చాలా సిగ్గుపడుతూ ఇదే ఉంది అనుకుంటూ వారు చదువుతారు మంత్రం, మనకి రామయ్య గారు చదువుతుంటారు తైత్రి ఉపనిషత్తులో ఇచ్చేటువంటిది ఎలా ఇవ్వాలి, సిగ్గుపడుతూ ఇవ్వాలి, నేను ఇదే ఇవ్వగలుగుతున్నానే అనుకుంటూ ఇవ్వాలి, నేను కాబట్టి నీకు ఇస్తూ నేను ఇస్తున్నది అందరూ చూస్తున్నారా లేదా, అని ఫోటో దిగుతూ ఇవ్వడం కాదు. నేను ఇంత కాబట్టి ఇవ్వగలుగుతున్నాను అని మన మనస్సులో, అసలు ఎప్పుడు మాది కాదండి, ఇది ఇదే మంది కాదు, ఒక అత్యదేహం ఇది, అత్య గుంపలో ఉన్నాం మనం, దాని కర్మను చెల్లిస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ ఇందులో ఉంది అని ఆమె వెంటనే వచ్చి చాలా సిగ్గుపడి, అయ్యా నా దగ్గర ఇదే ఉన్నది అనుకుంటూ జోలలో వేసిందంట. ఇంటిసరికి వేసేసరికి ఒక్కరోజు తేడా వచ్చింది మనకి, నిన్న లక్ష్మీదేవి రోజు కదా, ఆయన ఇది లక్ష్మీదేవిని ప్రార్థించారట, కనకధార శ్లోకం ఆయన ద్వారా వచ్చింది. ఆ సమయంలో వచ్చినటువంటిది కనకధార స్తోత్రం. ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క కదలికలో కొద్ది కొద్ది వచ్చాయి ఆ స్వామివారి ద్వారా. అది మనం అంటే అలా తెలుసుకుని లోపలికి వెళ్తే చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది, తృప్తిగా. కనకధార స్తోత్రం చేసేసరికి ఆమె ఇచ్చిందేంటి, ఎండిపోయిన ఉసిగా ఇచ్చి. ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది, అమ్మగారు ఏమి ఇచ్చారు, బంగారు పుసిడికాయలు కురిపించింది ఆవిడ. బంగారు పుసిడికాయలు కురిచింది ఎంత అక్కడ అంతా కూడా. ఆవిడికి ఆశ్చర్యం కలిగింది, వచ్చినటువంటి వాడు సామాన్యమైన వాడు కాదు. అది గురువుల్ని ఆశ్రయిస్తే, అంటే బంగారం గొప్ప అని అంటున్నా నేను, బంగారం గొప్ప కాదు, అక్కడ అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహము, లక్ష్మీదేవిని కొలవాలి అర్చించాలనేటువంటి విషయం కూడా ఆమెకి తెలియదు. చాలా పేదరికంలో ఉంది పాపం, పూట గడవడం కష్టంగా ఉంది ఆమెకి. అలాంటి ఆవిడికి ఎటు ముందు వెనక చూడలా, ఆ ఏదో చెట్టు నిండినటువంటి ఉసిరిగా ఇచ్చిందిలే అనుకోలే స్వామివారు, అక్కడ ఆమె లోటుని తీసుకెళ్తారట. అది మనం ఇక్కడ గుర్తించాల్సింది. ప్రతి విషయంలో కూడా లోతైనది ఏదో ఉంటుంది మహాత్ముల ద్వారా వచ్చినప్పుడు, వారు అనుగ్రహం అలా చూపిస్తూ ఉంటారు. మళ్ళా ఈ సన్నివేశం ఇక్కడే కలిగింది ఇంతలాగా. ఆ తర్వాత చాలా వారు మొత్తం భారతదేశం అంతా ప్రచారం చేసి మన సనాతన ధర్మాన్ని అప్పుడే నిలబెట్టినటువంటి వారికే అంతా కూడా ఆ అవతారానికి మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ వెళుతూ ఎన్నో ఎన్నో అవన్నీ వారు చెప్పారు. కుమారుల బట్టి ఇవన్నీ కూడా చెప్పారు మన మా గురు సోదరులు, చక్కగా అందరూ విన్నారు కాబట్టి ఇంకా నేనే తీసుకోకూడదు, బాగుండు, అవపోతను మొత్తం చేసేయకూడదు కదా, ఇది ముందర కేశవాయ స్వాహ అన్నాను కదా అని మొత్తం సమయం అంతా నేనే స్వాహకారం పడితే ఎట్లా. రే నువ్వు ముందే వచ్చావు అన్న చెప్దాం అనుకుని వచ్చావా, అవద్దు వాడక, నాకన్నా ముందు కనిపించావు కదా నువ్వు, నువ్వు చెప్పాలని వచ్చావు కదా మైక్ ఇస్తే, నువ్వు అనుకున్నావు, నువ్వు అనుకున్నావా లేదా, ఆదిశంకరాచార్య గురించి ఆలోచించలే, నువ్వు ఆలోచించావా, అవును కదా, మరి చెప్పడానికి రాక నువ్వు వెళ్ళ లేదా చెప్పుదా, బాబు చెప్పే ఆదిశంకరాచార్య గురించి లేదా అడుగు తెలిపినయా, అవి మర్చిపోతే వెళ్ళరా, ఏం గుర్తుంది అది కూడా గుర్తులేదా, మండన మిశ్రుడా, మరీ అంత మండన మిశ్రుడు అంటే చాలా లోతైన విషయం అది, ఏమి గుర్తు రాలేదా, అదే అమరక మహారాజు వెళ్ళారు కదా అక్కడికి, శివానంద గారు ఎవరు రచించారు, ఎవరు నువ్వా, ఎవరు ఈయనంటే ఎవరు, ఈయన సరిగ్గా చెప్పు, ఆయన పేరు అదేనా, ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు కదా, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అనా. ఇంకా ఆయన ఏం రచించారు, అవి రెండు ఇప్పుడు చెప్పినాయా కదరా, చెప్పు, విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారా, రాశారు కదా, సౌందర్యలహరి ఎవరు రాశారు, ఆయన రాయబట్టే కదా చెబుతున్నాను, రాశారా, ఆ భజగోవింద శ్లోకాలు ఎవరు, ద్వాదశ మంజరిక స్తోత్రం అంగా సరే ముకుందమాల ఎవరు రాశారు? చంద్రశేఖర మహారాజు వారు రాశారు. ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి పిల్లలందరూ. మనం ఆశ్రమంలో ఉంటున్నాం, అర్థమైందా? చెప్తా, ఏమన్నా కష్టమా? వచ్చింది ఫస్ట్ చెప్పే అయితే చెప్పు. ఇది అన్నం పెట్టుకురారా. అంటే చిన్నపిల్లల చేత కూడా మాట్లాడిస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా, ఒకళ్ళు చూసి ఇంకొకరు ప్రిపేర్ అవుతారు. వాళ్ళు కదంత వరకు చెప్తే కాదు, తత్వం మనదే, తర్వాత మెల్లగా తత్వంలోకి వస్తారు. ఎంతసేపు టైం ఇస్తున్నా నీకు? పదా, 5 నిమిషాలా? 5ఆ? అమ్మో, ఇట్స్ ఆల్రెడీ ఓకే. కానీ వాడు నిద్రపోవట్లేదు, అది నిద్రపోకుండా వింటున్నాడు. ఇప్పుడు అమ్మ చెప్పింది చెప్పి అయిపోతుంది, మా అక్క ఏం చెప్పారు చెప్పి.
అంటే అమ్మ, మీరు మహానుభావుల గురించి చెప్తూ, ఈయన గురించి చెప్తూ.
ఈయనంటే ఎవర్రా?
ఆయశంకరాచార్య, ఆయశంకర భగవత్పాద, ఆయశంకరాచార్య స్వామి, ఆదిశంకర
భగవత్పాదాచార్య,
ఆదిశంకర భగవత్పాద స్వామి, ఆయన గురించి చెప్తూ మీరు సన్యాసం కోరినప్పుడు సన్యాసానికి మించిన సుఖం లేదన్నారు. సన్యాసానికి మించిన సుఖం లేదని మీరు అన్నారు. అంటే ఆ సన్యాసానికి మించిన సుఖం లేదనేది ఇలాగ ఈ ఆధ్యాత్మిక పరంగా చూస్తే అది సత్యమే, కానీ ఆ భౌతికంగా చూస్తే ఈ రోజుల్లో ఉన్న కలికాలంలో మనుషులకి అది అది వాస్తవికంగా ఉండదమ్మా. అంటే ఇంతకుముందు నాన్న ఒక కథ చెప్పారు, బొమ్మల కథ, సన్యాసం అని. అంటే అందులో ఒక ఆయన ఇంటికి వెళ్తే ఓ రోజు వాళ్ళ ఆవిడ పెళ్ళయి నీళ్ళయింది, ఒక్క జత గాజులు పనలేదు, మన పిల్లాడికి బొమ్మలు కొనలేదు, ఏం మనిషి మీరు అని చెప్తే సన్యాసం తీసుకుందాం అదే సుఖం అని చెప్పేసి వెళ్ళిపోతారమ్మా. ఆయన అడవులకి వెళ్ళి కూర్చుంటే ఎవరైనా తిండి చేస్తే బాగుండు అని కూర్చుని ఉంటారు రోజంతా. ఆయన వ్యక్తే తిండి రాదు మనిషి అలా కూర్చుని ఉంటారు. ఆయన ధ్యానం చేసే బుద్ధి కూడా ఉండదు ఇంకా. ఎన్ని తిట్టినా కూడా చేతికి అన్నం మాత్రం పెట్టేది కట్టు తిండే కాక. ఆ తిట్లు తిన్న ఏమైనాయో ఎనాలు నేను కూర్చుని ఉంటాం మనం, ఈ సన్యాసం నా వల్ల కాదని. అంటే సన్యాసం దానికి మించిన సుఖం లేదనేది ఎప్పటికైనా ఇవన్నీ ఆధ్యాత్మికంగా ఇవి వాస్తవికత, కానీ బయటికి వెళ్తే భౌతిక పరంగా ఇదెవరు ఒప్పుకోరు మామూలుగా. కానీ అది వాస్తవికత అని చూపించడానికి భగవంతుడు ఈ మహానుభావుని మనకి ఇచ్చాడనేది నా చిన్న ఆలోచన. దాని నుంచి ఇంకేంటి?